ఓం శాంతి. అవ్యక్త వాగ్దానం. మురళి డేట్ 28/4/77. మురళి సారాంశం: సదా సౌభాగ్యవతుల లక్షణాలు. సదా సౌభాగ్య తిలకాన్ని ధరించిన శ్రేష్టమైన భాగ్యవంతులు సర్వప్రాప్తి స్వరూప ఆత్మలతో బాబా మాట్లాడుతున్నారు. బాబ్దాదా పిల్లల సౌభాగ్యం మరియు భాగ్యం రెండింటినీ చూస్తున్నారు. సౌభాగ్య తిలకం మరియు భాగ్యం అనే లైట్ కిరీటం, కిరీటం మరియు తిలకధారి అనగా సౌభాగ్యం మరియు భాగ్యం కలిగిన వారు. సదా సౌభాగ్యానికి గుర్తు అవినాశి స్మృతి తిలకం. సదా భాగ్యానికి గుర్తు పవిత్రత మరియు బాబా ద్వారా లభించిన సర్వప్రాప్తులు అనగా లైట్ కిరీటం. స్మృతి తక్కువగా ఉన్నట్లయితే తిలకం కూడా స్పష్టంగా మెరుస్తూ కనిపించదు. మెరుస్తున్న తిలకం ఎల్లప్పుడూ బాబా తోడుండే సౌభాగ్యానికి గుర్తు. ఇటువంటి సౌభాగ్యవతి తిలకధారులు లేదా సదా సౌభాగ్యంగా ఉన్న కారణంగా సదా విశ్వం ముందు శ్రేష్టాత్మగా, ఉన్నతమైన ఆత్మగా కనిపిస్తారు. లౌకికంలో కూడా సౌభాగ్యవతిని శ్రేష్టమైన దృష్టితోనే చూస్తారు మరియు ప్రతి శ్రేష్ట కార్యంలో కూడా సౌభాగ్యవతిని ముందుంచుతారు. ఒకవేళ సౌభాగ్యం పోయిందంటే ప్రపంచమే పోయినట్లు అనుకుంటారు. ఈ విధంగా లౌకికంలో భావిస్తారు. అలాగే అలౌకిక జీవితంలో కూడా ప్రతి ఆత్మ ఒకే ప్రియుని యొక్క ప్రేయసి అనగా సౌభాగ్యవతి. ఎల్లప్పుడూ సమయాన్ని సౌభాగ్య తిలకంతో చూసుకుంటున్నారు. ఎల్లప్పుడూ ఒకరి ప్రేమలోనే నిమగ్నమై ఉండే లక్షణం స్మృతి తిలకం అనగా సౌభాగ్య తిలకం. తిలకం చెరిగిపోయింది అంటే సౌభాగ్యం పోయినట్లే కదా. కావున తమను తాము ప్రశ్నించుకోండి, నేను సదా సౌభాగ్యవతిగా ఉన్నానా? సదా సౌభాగ్యవతి ఒక శ్వాసైనా ఒక క్షణమైనా తోడు వదలరు. సదా సౌభాగ్యవతి యొక్క మనసులో వచ్చే మాట, నీతోడే ఉంటాము, నీతోనే జీవిస్తాము, నీతోనే మరణిస్తాము. సదా సౌభాగ్యవతి నేత్రాల్లో, మాటల్లో ప్రియుని ముఖం, ప్రియుని లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. చెవుల్లో వారి మాటలే సదా వినాలని కోరుకుంటారు. భక్తిలో కూడా నిరంతర స్వరం వినే అభ్యాసం ఉండేది కదా. చాలా ప్రయత్నం తర్వాత ఒక్కసారి కూడా ఏదైనా శబ్దం వినపడినట్లయితే భక్తి సఫలం కాలేదనుకుంటారు. కాబట్టి ఒకే శబ్దం విన్నప్పుడే తమ భక్తి ఫలించిందనుకుంటారు. భక్తి యొక్క ఆచారాలు ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో ఉన్నవే కాపీ చేశారు. సదా సౌభాగ్యవతి అనగా వారి చెవుల్లో అనాది మహామంత్రం మన్మనాభవ స్వరమే మారుమ్రోగుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఈ అనుభవం చేసుకుంటారు, బాబా ఈ మహామంత్రం పదే పదే నా చెవుల్లో వినిపిస్తూ నాకు గుర్తు చేయిస్తున్నారని. నడుస్తూ తిరుగుతూ ఈ నిరంతర స్వరం అనగా అవినాశీ మాటలు బాబా సన్ముఖంగా విన్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇంకా ఏ మనుషుల మాటలు వింటూ విననట్లుగా ఉంటారు. కేవలం నీతోనే మాట్లాడతాను, నీతోనే వింటాను, నీ మాటలే అందరికీ చెప్తాను, ఇటువంటి స్థితి సౌభాగ్యవతుల స్థితి. ఈ విధంగా సదా సౌభాగ్యవతి సంకల్పంలో కూడా ఇతరాత్మ గురించి ఒక క్షణమైనా స్మృతిలోకి తెచ్చుకోరు అనగా సంకల్పంలో కూడా ఏ దేహధారి ప్రభావితం కారు, ఆకర్షణలోకి రారు. ఆకర్షణే కాదు, ప్రభావం కూడా ఉండదు. లౌకిక జీవితంలో కూడా పరపురుషుని పట్ల సంకల్పం చేసినా స్వప్నంలోకి వచ్చినా సౌభాగ్యవతులు మహాపాపం అనుకుంటారు. అదేవిధంగా అలౌకిక జీవితంలో కూడా సంకల్ప మాత్రమైనా స్వప్న మాత్రమైనా ఏ దేహధారి ఆత్మ వైపు ఆకర్షితులైనట్లయితే ఇది సదా సౌభాగ్యవతులకు మహాపాపంగానే లెక్కించబడుతుంది. కావున సదా సౌభాగ్యవతి అనగా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఈ విధంగా సౌభాగ్య తిలకం పెట్టుకున్నారు. మాయ తిలకం చెరపడం లేదు కదా. సదా సౌభాగ్యంతో పాటు సదా భాగ్యం కూడా. కేవలం సౌభాగ్యమే కాదు, భాగ్యం కూడా ఉండాలి. భాగ్యానికి గుర్తు భాగ్యమనగా లైట్ కిరీటం. భాగ్యవంతులు ఎప్పుడూ లైట్ కిరీటం ధరించి ఉంటారు. లౌకిక ప్రపంచంలో కూడా భాగ్యం అంటే రాజ్యం, ఎప్పుడు కూడా రాజ్యం చేస్తారు. మరి రాజ్యం అంటే కిరీటమే కదా. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు లైట్ కిరీటం. కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారం పవిత్రత మరియు సర్వప్రాప్తులు. సంపూర్ణ పవిత్రత అనగా మనస్సులో కూడా ఏ ఒక్క వికారాల అంశం ఉండకూడదు. మరియు సర్వప్రాప్తి అనగా జ్ఞానము, సర్వగుణాలు, సర్వశక్తుల ప్రాప్తి. ఒకవేళ ఏ ప్రాప్తి లోటున్నా లైట్ కిరీటం స్పష్టంగా కనిపించదు. అపవిత్రత మరియు అప్రాప్తి యొక్క మేఘాల వెనుక దాగిపోయి ఉంటుంది కిరీటం. స్వయాన్ని ఎల్లప్పుడూ లైట్ ఆత్మిక స్వరూపంగా ఇంకా అనుభవం చేసుకోలేరు. కర్మల్లో కూడా తేలికతనం అనుభవం కాదు. చాలా శ్రమ చేసిన తర్వాత, అటెన్షన్ ఉంచిన తర్వాత కొద్ది సమయం కోసం డబుల్ లైట్ ని అనుభవం చేసుకుంటారు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, నేను ఆత్మ లైట్ అని. కానీ ఆత్మ బదులు దేహం యొక్క అనుభవం అవుతుంటుంది. కావున భాగ్యానికి ఆధారం సర్వప్రాప్తులు. సర్వప్రాప్తుల చిహ్నమే అవినాశి సంతోషం. సదా భాగ్యవంతులు సదా సంతోషంగా ఉంటారు. భాగ్యం తక్కువ ఉన్న వారికే సంతోషం తక్కువ ఉంటుంది. సంతోషం తగ్గింది అనగా సదా భాగ్యవంతులు కాదు అని. అర్థమైందా? సదా సౌభాగ్యవతి మరియు సదా భాగ్యవంతులు, వారి యొక్క లక్షణాలేంటో తెలిసింది కదా. ఇప్పుడు ఈ అన్ని విషయాల్ని ఎదురుగా ఉంచుకుని స్వయాన్ని చెక్ చేసుకోండి. నేనెవరిని? అచ్చా, సదా సౌభాగ్య తిలకదారి, శ్రేష్ట భాగ్యవంతులు, సర్వప్రాప్తి స్వరూపులు, బాబా తోడు ఉండే శ్రేష్టాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దీదీజీతో మాట్లాడుతున్నారు. ఈ విధంగా సదా సౌభాగ్యవతి మరియు సదా భాగ్యవంతులు అనగా సంపూర్ణ భాగ్యవంతులు ఎంతమంది ఉంటారు? నిరంతరం డబుల్ లైట్ మరియు నిరంతరం సర్వప్రాప్తి సంపన్న సంపూర్ణ పవిత్రులై ఉండాలి. ఇలాంటి మణులు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టే ఎంతమంది ఉన్నారు కదా. ఇటువంటి రత్నాలకే విశేషమైన పూజ జరుగుతుంది. విశేషంగా నవరత్నాల పూజ జరుగుతుంది. అంటే మంచి క్వాలిటీ యొక్క రత్నాలు. ఒక్క రత్నం నుండి అక్కడ ఒకే రంగు కనిపిస్తుంది. కానీ వజ్రం అనుకోండి, దానిలో అన్ని రంగులు ఉంటాయి కదా. మరకలేని వజ్రంగా ఉండాలి. మరకలేని వజ్రాన్ని చూసినట్లయితే పైకి తెలిపే ఉంటుంది, కానీ దానిలో అన్ని రంగులు కనిపిస్తాయి. దీనికి కారణమేంటి? సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నదానికి గుర్తు. సర్వశక్తులే రకరకాల రంగుల రూపంలో కనిపిస్తాయి. అది సైన్స్ లెక్కతో, కానీ ఇక్కడ ఇది సైలెన్స్ లెక్క. సైలెన్స్ ద్వారానే సర్వప్రాప్తులు. ఈ విధంగా వర్షం తర్వాత ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. దానిలో కూడా అన్ని రంగులు కనిపిస్తాయి. మరి ఇది కూడా జ్ఞానవర్షం. జ్ఞానవర్షం యొక్క ఫలం సర్వప్రాప్తి స్వరూపం. ఈ విధంగా శ్రేష్టమైన వజ్రంగా రత్నంగా సర్వప్రాప్తి స్వరూపులుగా ఉన్న కారణంగా ఏ శక్తి పొందాలనుకుంటారో ఆ రత్నం ద్వారా పొందగలుగుతారు. మరి ఇటువంటి రత్నాలు ఎంతమంది అయ్యారు? నవరత్నాల పూజ నిర్విఘ్నంగా అవ్వడానికి చేస్తారు కదా. ఎవరికైనా విశేషమైన విఘ్నాలు వస్తే నవరత్నాల పూజ చేస్తారు. మరి మీరంత నిర్విఘ్నంగా అయ్యారు? ప్రతి రత్నం సంపన్నంగా ఉందా? అయినప్పటికీ ప్రతి రత్నం యొక్క ముఖ్యమైన విశేషత ఎవరిది? వారిదే. అందుకే నవరత్నాలను కలిపి పూజిస్తారు. వేరువేరుగా కూడా విశేషంగా ఏదైనా విశేషమైన విఘ్నం ఉన్నప్పుడు ఆ రత్నానికి పూజిస్తారు, మహిమ చేస్తారు. అంటే ఒకవేళ ధనం సమస్య విఘ్నం వచ్చినట్లయితే ధన ప్రాప్తి కోసం, ఆ ప్రాప్తి యొక్క విఘ్నాన్ని తొలగించుకోవడం కోసం ఒక విశేషమైన రత్నాన్ని పూజిస్తారు. అలాగే అనారోగ్య సమయంలో చేతికి ఉంగరం తొడుగుతూ ఉంటారు కదా, మెడలో లాకెట్ వేస్తూ ఉంటారు. ఈ విధంగా వర్తమాన సమయంలో ప్రాప్తి కోసం అనేక రకాలుగా రత్నాల్ని పూజిస్తున్నారు. భవిష్యత్తులో కూడా వీరు చాలా ప్రసిద్ధమై ఉంటారు. ఇప్పుడు సంపూర్ణ స్థితిని చూసుకోండి, ఏ విధంగా ఉన్నాం. బాబా కావాలంటే వారి పేరు చెప్పగలరు, కానీ బాబా ఇప్పుడే అనౌన్స్ చేయరు. బాబా అందుకే అంటున్నారు, చెక్ చేసుకోండి ఎంతమంది ఉన్నారు. చెప్పితే చూసుకోవడం కాదు కదా. ఇప్పుడు ఒకరి పేరు చెప్పారనుకోండి, అనేక ప్రశ్నలు వస్తాయి. వీరిలో ఏముంది, మాలో ఏం లేదు అని ఇలా ఆలోచిస్తారు. కాబట్టి ప్రశ్నలన్నీ ఇప్పుడు సమాప్తమైపోవాలి. కల్పకల్పం ప్రసిద్ధమైన రత్నాలు కల్పపూర్వం వల్లే ప్రసిద్ధం అవ్వాల్సిందే. ఈరోజు పేరు కాదు, పని కావాలి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఇదే లక్ష్యం ఉండాలి. స్వయాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, యోగ్యంగా చేసుకోలేకపోతున్నామని చెక్ చేసుకోండి. అచ్చా, విశేషంగా మేళా సేవలో ఎవరైతే స్థితి అయి ఉన్నారో వారిని గుర్తు చేశారు. సేవ ద్వారా బాబాను కలవాల్సిందే. యోగయుక్తంగా ఉన్నారు కదా. బాబ్దాదా కూడా సేవాదారుని సదా సన్ముఖంగానే చూస్తున్నారు. ఇటువంటి సేవాదారులు ఎప్పుడు కూడా దూరంగా భావించరు, బాబాకు సన్ముఖంగానే ఉంటారు. అచ్చా, ఇంకా మిగిలిన దాదీలతో మాట్లాడుతున్నారు. దూర దూరం నుండి తన జన్మభూమికి వచ్చారు. బ్రాహ్మణుల జన్మభూమి మధుబన్ కదా. ఈ విధంగా భావిస్తున్నారు తమ జన్మభూమికి వచ్చామని. జన్మభూమి యొక్క మహత్వం చాలా ఉంటుంది. ఇది ఇంకా అలౌకిక జన్మభూమి. ఈ అలౌకిక జన్మభూమిలోకి వచ్చినట్లయితే లౌకికత్వం స్వతహాగా మర్చిపోతారు. ఎందుకంటే ఎటువంటి నేల అయితే అటువంటి కర్మలని చెప్తూ ఉంటారు. ఎలాంటి సాంగత్యము అలాంటి రంగు, ఎలాంటి ఆహారము అలాంటి మనస్సు అని మహిమ చేశారు. ఆ విధంగా భూమి అనుసారంగా కర్మలు ఉంటాయి కదా. ఒకవేళ తమోగుణి భూమిలో ఉంటే కర్మలు కూడా అలాగే ఉంటాయి. భూమి యొక్క ప్రభావం కర్మలు మరియు సంస్కారాల మీద పడుతుంది. ఏ విధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ భూమి యొక్క ప్రభావం ఉంటుంది కదా. మందిరంలోని భూమి మీద ఏమాత్రం చెడు సంకల్పాలు వచ్చినా స్వయాన్ని మహాపాపిగా భావిస్తూ ఉంటారు. చెడు సంకల్పాలు వచ్చినా తప్పు అనుకుంటూ ఉంటారు. మరి ఇది అలౌకిక భూమి, లౌకిక స్మృతి రాకూడదు. నిరంతరం కర్మయోగిగా ఉండాలి. కావున బాప్దాద ఎప్పుడు ఇదే చెప్తున్నారు, ఎక్కడ ఉంటున్నా కాని స్వయాన్ని సదా పరంధామ నివాసిగా, మధుబన్ నివాసిగా భావించండి. నిరాకార స్థితి లెక్కతో పరంధామ నివాసి, సాకార స్థితి యొక్క లెక్కతో మధుబన్ నివాసి. మధుబన్ అనుకోగానే వైరాగ్య వృత్తి, మధురత రెండు గుర్తు రావాలి. స్థితిలో బేహద్ వైరాగ్య వృత్తి, వ్యవహారంలో మధురత రెండు ఉండాలి. స్థానంకి స్థితికి సంబంధం ఉంది. అందరూ బేహద్ వైరాగిగా అయ్యారా? ఇంకా ఎక్కడైనా ఆకర్షణ ఉందా? బేహద్ వైరాగి ఎటువైపు ప్రభావితం కారు. ఎల్లప్పుడు కూడా ఈ పాత ప్రపంచంతో అతీతంగా ఉంటారు. ఎప్పుడైతే బాబానే తన ప్రపంచంగా భావిస్తారో అప్పుడు బేహద్ వైరాగి అవుతారు. బాబానే సంసారం అనుకుంటే బాబాలోనే సర్వస్వాన్ని చూసుకుంటారు. ఇంకా ఏం మిగిలాయి? అప్పుడు ఆటోమేటిక్ గా వైరాగ్యం వచ్చేస్తుంది. బాబా నా సర్వస్వం అనుకున్న వారికి ఇతరుల వైపు మనసు వెళ్లదు కదా. ఆటోమేటిక్ గా ఇతరులకు దూరంగా అవుతారు. ప్రపంచం అంటే ఏముంటాయి? వ్యక్తి వైభవాలు అన్నీ ఉంటాయి. బాబానే తన సంసారంగా చేసుకున్నట్లయితే వారికి వేరే ప్రపంచం ఉండదు. ఏ సంబంధాలు, ఇంకా ఏ సంపత్తి, ఇంకేముంటాయి? బాబానే సంపత్తి, బాబా సంపదయే నా సంపద. ఈ స్మృతిలో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా బేహద్ వైరాగిగా అవుతారు. ఎవరిని చూస్తున్నా చూస్తూ చూడనట్లు ఉంటారు. వారు ఎవరు కనిపించరు కూడా. అచ్చా, స్మృతిలో ఉన్నట్లయితే సమర్థత వస్తుంది. సమర్థత వచ్చినట్లయితే ఏ పరిస్థితి అయినా స్వస్థితిని కదిలించదు. పరీక్షలు ఒక ఆటగా భావించి నడవాలి. ఒకవేళ ఆటలో లేదా నాటకంలో ఏ రకమైన పరిస్థితినైనా చూసినట్లయితే చలించరు కదా. ఎవరైనా మరణించినా, వారికి ఏదైనా జరిగినా స్థితి కదలదు కదా. ఎందుకంటే ఇదొక ఆట మాత్రమే, నాటకం డ్రామా అనుకుంటారు. అదేవిధంగా పరిస్థితులను కూడా ఒక పాత్ర అనుకోవాలి. పరిస్థితి పాత్రను సాక్షిగా చూసినట్లయితే మనసు చలించరు, నిరుత్సాహం అవ్వరు, ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే డ్రామా పాయింట్ మర్చిపోతారో అప్పుడే నిరాశ చెందుతారు. అచ్చ, ఓం శాంతి.